ಸರ್ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಪಕಮಕರಂದಸ್ರುತಿಭಿರೇ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರಲಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ಭಜನ್ ನಮಃ ಯಂ ಪ್ರವ್ರಜಲ್ತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹ ಕಾತರಾದುಹಾವಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಹು ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರ್ಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ
ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಭಗವನ್ ನಾಮಸ್ಮರಣಂ ಎಟುವಂಟಿ ದಿವ್ಯ ಪದವಿನಿ ಅಂದಿಸ್ತುಂದೋ తెలియజేసే ఒక పూర్వఘట్టం అజామిళోపాఖ్యానం ఈ ఘట్టం భాగవతంలో గర్గ సంహితలో విష్ణు పురాణములో స్కాంద పురాణంలో కూడా ఉంటుంది అంటే ఒకే కథ ఇన్ని పురాణాల్లో వేదవ్యాసులు వారు ఎందుకు ఇచ్చారు అంటే అజామిళోపాఖ్యానం ద్వారా మీ జీవితం ఎలా చరితార్థం చేసుకోవాలో తెలుసుకోండి అని ఒక సందేశం ఇచ్చినట్టు అయిందనమాట. అజామిళుడు ఒక పరమ పవిత్రమైన కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు పరమ వేద పండితుడు. తల్లి అయితే ఇక చెప్పక్కర్లా. పూర్వం నిప్పుని కూడా కడిగి ఇంట్లోకి తీసుకొచ్చే సంప్రదాయము కలిగిన వారు ఉండేవారు అని విన్నామే, అది నిజమట. ఒక్కొక్కప్పుడు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చల్లారిపోతే అప్పుడు పక్కింట్లోంచి నిప్పు తెచ్చుకునేవారు. అది మేము మా అగ్రహారంలో చూసాం. సాధారణంగా ఒక ఇంట్లో నిప్పెప్పుడు చల్లారకుండా ఉండాలి. అగ్నిహోత్ర గృహం అని ఉంటుందన్నమాట. ఆగ్నేయంలో గది ఉండేది, అందులో నిత్యం అగ్నిహోత్రం వెలగాలి. ఆ అగ్నిహోత్రంలోంచి ఒక నిప్పు పట్టుకొచ్చి పొయ్యిలో వేసి పొయ్యిలో ఉన్నటువంటి కట్టెలకు నిప్పు పెట్టి వంట చేసేవారు. ఈ అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగ్ని చల్లారిందంటే అది అపశకునంగా భావించేవారు. అలా నిత్యం అగ్ని వెలగవలసిందే. ఈ అగ్నులు మొయ్యడానికి వెళ్ళి ఎక్కడికైనా పెడితే కూడా పురోహితులు ఉండేవారు. ఉదాహరణకి పాండవులకి అజ్ఞాతవాసం చేయవలసి వస్తే అప్పుడు ధౌమ్యుల వారు సంవత్సరం పాటు అగ్నులు రక్షించారట. అగ్ని చల్లారకూడదని నియమం. మా ఇంటి పక్కన చాలామంది ఉండేవారు. అందులో ఎక్కువ మంది ఈ క్రొబిడి వారు, గోటేటి వారు ఉండేవారు. వీళ్ళెళ్లల్లో ఈ అగ్నిహోత్రం ఎప్పుడు పెరిగేది. గోటేటి సుబ్బలక్ష్మి గారు, సూర్యనారాయణ గారు అని ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ ఇంట్లో పొరపాటున ఒకే ఒక్కసారి అగ్ని చల్లారిపోతే పక్కింట్లోంచి అగ్ని తెచ్చుకుందేవాడ. అయ్యో నా కర్మరావు బాబు అగ్ని చల్లారిందని బాధపడి పక్కింటి వాళ్ళు ఒక ఇనప గరిట్ కానీ లేకపోతే ఎత్తడి గరిట్లో కానీ నిప్పిస్తే లోపల నుంచి నీళ్లు పట్టుకొచ్చి దాని మీద ఇలా నీళ్లు చల్లి అది మడిట అని ఆమె నిప్పు లోపలికి తెచ్చుకుంది. అప్పుడు అర్థమైందనమాట, నిప్పుల మీద కూడా నీళ్లు తల్లి తీసుకెళ్ళేవారు, నిప్పును గడిగి తీసుకెళ్లే అవసరం అనేవారు అనమాట. అసలు ఎంత నియమంతో ఉండేవారండి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కనుక ఇలా రోడ్డు పక్కన మనం తింటున్న తిండి పక్క వాళ్ళ యొక్క చేతులు కడుక్కోకుండా వాడి చేతిలోంచి వీడు, వీడి చేతిలోంచి వాడు లక్కున్న తిండి, కాఫీ టీలు ఎక్కడ పడితే అక్కడ తాగడం, ఆ తర్వాత నిలబడి బఫే అనే పేరుతో తింటున్న కూడు చూస్తే చెంబు నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అంత కఠోర నియమంతో ఉండేవారండి. అంటే ఆ కాలము వేరు, ఆ మహాత్ములు వేరు. నాకు చాలా కాలం ఆశ్చర్యం కలిగేదనమాట. ఆవిడ కొన్ని కొన్ని మాటలు చెవుల్లో రింగుమనేవన్నమాట. ఒరేయ్, నేను దెబ్బరొట్టు వేసుకుంటున్నాను, మా ఆయన గారేమో బయట నుంచి వస్తారు, ఆయన లోపలికి రాకుండా ఉండాలి, అదే తలుపేసి నేను చిన్న గుడ్డ కట్టుకుని మళ్ళీ కొత్త బట్టలు మార్చుకుంటాను. చిన్న గుడ్డ అంటే మడిగుడ్డ ఒకటి కట్టుకుని ఆ మడిగుడ్డతో వేరే తడిసిన మడిగుడ్డలు కట్టుకోవాలట. అందుకని చిన్న గుడ్డ కట్టుకుని మడిబట్ట మార్చుకుంటాను. ఈలోపు గుమ్మం దగ్గర కాపలాకాయ అనేది నేను ఏది విఘ్నేశ్వరుడు పార్వతీదేవికి కాపలా కాసినట్టుగా ఇలా ఉండేవి ఆ రోజుల్లో. అటువంటి వంశాలు ఉండేవి. మహాత్ములు వాళ్ళు వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వాళ్ళకి కంఠస్థం. ఏనాడు పుస్తకాలు అవసరం లేదండి వాళ్ళకి, మస్తకాలే తప్ప. ఇవాళ మనకర్మకాలి పారాయణం చూస్తే ఇవ్వాల్సి వస్తుంది, కానీ కలిప్రభావం వల్ల పారాయణమును చూడకుండా చేసేవారట. అలా చూసి చేయటం తప్పని నేను అంటలేదు సుమా, కానీ అంత గొప్పవాళ్ళు ఉన్నారని చెబుతున్నాను. ఇప్పుడు కలియుగం, పూర్వం ఓపికలు లేవు, ఆ శక్తులు లేవు. కాబట్టి మనం చెప్పేది వినడం వరకే. ఇవి సహజ లక్షణాలు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే కలిప్రభావం వల్ల మన శరీరములు ఇలా మారిపోయాయి, కానీ ఒకప్పుడు మహానుభావులు అలా ఉండేవారని చెప్పడం ఉద్దేశ్యం. ఇప్పుడు ఆ కఠోర నియమం పాటించే శక్తి కూడా మళ్ళీ మనం తలుచుకుంటే పొందగలం. నేను చూస్తున్నాను కదా కొంతమందిని, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. 7 రోజులు దీక్షతో ఉన్నప్పుడు సిగరెట్ మానేసాడండి ఒక ఆయన భాగవతం చదువుతున్నప్పుడు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఈ 7 రోజులది కలిపి కాల్చడం ఎందుకు? అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు 40 రోజులు ఎటువంటి నియమం పాటిస్తున్నారు? మహాభయంకరమైన నియమాలు అవి. ఒక్కసారి డ్రెస్ తీసి అక్కడ పెట్టామా, జపమాల మెడలో ఉన్న మాల తీసామా, నియమం మాల, ఇక మళ్ళీ మామూలే గోల. అంటే ఏంటి, అంతవరకు నియమంతో ఉన్నామనే ఒక ఊహలో ఉండడం వల్ల, భగవంతుని ఎడల భక్తి ఉండడం వల్ల, నియమములు తప్పితే నరకానికి పోతామనే భయం ఉండడం వల్ల జాగ్రత్తగా ఉంటున్నాం. ఆ భయం నిత్యం ఉంటేనా మానవుడు ఎంత అద్భుత వ్యక్తి అవుతాడో తరిస్తాడు. పారాయణ చేస్తున్నప్పుడు మాత్రమే భాగవతం కాదు, ఇంటికి వెళ్ళా కూడా రోజు ఒక అధ్యాయం చదవచ్చు. ఒక్క అధ్యాయం అది పెద్ద కష్టమా? శ్లోకం శ్లోకార్థమేవవా, ఒక శ్లోకము సగం శ్లోకమైనా చదివినా తరిస్తామని చెప్తున్నారు కదా. దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా ఏ శృణువంతి నరాభక్త్య నతేషాం దుర్గతి క్వచిత్ అని భాగవత మహిమ స్కాంద పురాణంలో చెబుతోంది మనకి. నాయన ఒక రోజు, రోజు కాకపోతే దినమర్థం అంటే రోజులో సగం, రోజుకి 24 గంటలు లెక్కేస్తున్నాం ప్రస్తుతం. ఇప్పుడు 24 గంటలు వినలేకపోతే 12 గంటలు విను. అమ్మ బాబాయ్ 12 అవర్సే అనుకున్న వాళ్ళకి మళ్ళీ తదర్థం వా అందులో సగం 6 గంటలైనా విను. అయ్యో 6 గంటలు కూడా వినలేమండి, 6 గంటలు టీవీ సీరియల్స్ చూస్తాం, కావాలంటే అరగంట వింటాము అంటామేమో, అందుకని ఒక ముహూర్తం అన్నాడు. ముహూర్తం అబ్బే, ముహూర్త కాలం కూడా కుదరదండి. ఆ ముహూర్త కాలంలో సాయంకాలం వచ్చేటటువంటి అత్తాకోడళ్ళ సీరియల్స్ ఉంటాయి కదా, అవి చూడకపోతే ఎలాగనుకుంటే క్షణమేవవా, ఒక క్షణకాలమైన భాగవతం చదువు విను చెప్పు. పైగా ఇక్కడ వినమన్నాడు ఏ శృణ్వంతి నరా భక్త్య. ఎంత అద్భుతమండి అది, ఏ నరులు భక్తులతో చెబుతారో వింటారో. శృణ్వంతి అనడానికి శ్రీధరులు వారు గొప్ప వ్యాఖ్య రాశారు, అప్పటిదాకా దాంట్లో ఉన్న సంపూర్ణమైన అర్థం మనకి తెలియదు. శృణ్వంతి అనేదట చెప్పుటకు వినుటకి కూడా పనికొచ్చేటటువంటి క్రియాపదంట. మామూలు వ్యవహారం వేరు, మహాత్ముల వ్యాఖ్యలు వేరు. అందుకే లౌకిక సంస్కృతంతో మనం కొన్ని అర్థం చేసుకోలేము. సాధారణ దాంట్లో దుష్కృతం అంటే ఏదో చెడ్డ పని, కానీ దుష్కృతం అంటే దానికి 10 నిర్వచనాలు ఇచ్చారు. మళ్ళీ అవి తెలియాలంటే మహాత్ముల వ్యాఖ్యలు తెలియాలి. అటువంటి వాళ్ళు శ్రద్ధతో విన్నా లేక వినిపించినా అటువంటి వాళ్ళక న తేషాం దుర్గతి క్వచిత్, తేషాం వారికి న దుర్గతి క్వచిత్ కొంచెం కూడా దుర్గతి ఉండదు. ఎక్కడ వాళ్ళకి మాట వరసకు కూడా చెడ్డగతి ఉండదు, నరకానికి వెళ్ళరు అన్నారు. అంత గొప్పది. అటువంటి దాన్ని ఇంటికి వెళ్ళాక కూడా విడిచిపెట్టకుండా రోజు ఒక్క అధ్యాయం విన్నా చదివినా, చదవలేకపోతే చదివించుకున్నా, లేక నాగోటి వాడు 40 రోజులు భాగవతం సంపూర్ణంగా గుంటూరులో చెప్పారు కదా, అటువంటిది యూట్యూబ్లో ఉంది కదా, వద్దిపర్తి పద్మాకర సంపూర్ణ భాగవతం అంటే రోజు 1/2 గంట ఎపిసోడ్ వస్తుంది, 1/2 గంట మీకోసం కేటాయించి వినండి రోజు ఒక్కొక్క ఎపిసోడు. పోలిశెట్టి హరిప్రసాద్ గారు ఈ కార్యక్రమం చేయించి గుంటూరు అయినా నిన్న చెబుతున్నారు, మళ్ళీ ఆ సంపూర్ణ భాగవతం 3వ సారి వింటున్నానండి యూట్యూబ్లో పెట్టుకునని. వాళ్ళు వింటున్నారు శ్రద్ధతో, కోటీశ్వరులు శ్రద్ధతో వింటున్నారు. శరీరం పోతే మళ్ళీ ఇటువంటి పుణ్యకోటితో కూడిన శరీరం రాదని గ్రహించి శ్రద్ధతో వింటున్నారు, అలా వినాలి, అప్పుడు మనకు లాభం. ఎందుకు చెప్పాను ఇదంతా? నిప్పుని కూడా కడిగి ఇంట్లోకి తెచ్చుకునే పరమ పవిత్ర వంశం అన్నమాట ఈ అజామిళుడి తండ్రిది. అటువంటి వంశంలో పుట్టి ఒక తొత్తును వరించి తెగ తాగి వ్యసనముల పాలయ్యాడు. భాగవతంలో అయితే 10 మంది కొడుకులు కన్నారు ఉన్నది, అదే గర్గ సంహితలో 16 అన్నారు. అక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ సంస్కృతంలో కొన్ని పదాలు సమూహానికి వాడతారు, ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు అనడానికి కొన్ని చోట్ల షోడశ, కొన్ని చోట్ల దశ, కొన్ని చోట్ల శత అంటాడు. ఇప్పుడు దాని 10 లక్ష కోటి అంటే 10 లక్షల కోట్లని కదా, అక్కడ ఓ 10 లక్షల సమూహములతో కూడిన ఏనుగులు, కోటి అనేది సమూహ అర్థంలో వాడతారు. విష్ణుమూర్తికి 1000 కళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటి? 1000 కళ్ళేనా? అలా అనుమానించి కొంతమంది ధర్మ సందేహాలు అడిగారు, ఏమండో శ్రీ మహావిష్ణువుకి 1000 శిరస్ అంటున్నారు, 1000 శిరస్సులు అంటున్నారు, అప్పుడు 1000 శిరస్సులు ఉన్నప్పుడు శిరస్సుకు 2 కళ్ళు ఉంటాయి కదా, అప్పుడు 1000 ఎలా అవుతుంది, 1000 కళ్ళు ఎలా ఉంటాయి అని అడిగాడు ఒక మహానుభావుడు. చాలా తెలివైన వాడు, ఏం తింటాడో కానీ ధర్మ సందేహాలు అంటే అలాగే అడుగుతారు అప్రస్త ప్రసంగంలాగా. అప్పుడు నవ్వి, నాయన నువ్వు అనుకున్న 1000 కదరా, ఇది 1000 తలలే కనుక లెక్క పెడితే అప్పుడు 2000 కళ్ళు అనేవాళ్ళు. అందుకే ఆదిశేషుడికి 2004 అన్నారు, కానీ విష్ణువుకి 2000 కళ్ళు కాదు. 1000 అంటే ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అని అర్థం. అనేక శిరస్సులు కనుక అనేక నేత్రములు అని అర్థం. అది తెలియకపోతే మన తెలివి తక్కువ లెక్కలతో మళ్ళీ ఉపన్యాసం అయ్యాక వచ్చి ఏమండోయ్ 10 మందే కొడుకులు కదా, 16 కదా, లేక 20 కదా, 100 అన్నారు కదా అనక్కర్లా. అక్కడది సంఖ్యార్థం అన్నమాట, ఎక్కువ మందిని కన్నారు. 10 మంది బిడ్డలు పెట్టుకు సుఖంగా ఉండి దీవించారా లేదా? పూర్వం పెళ్ళయ్యా ఏమనేవారు, గంపెడు పిల్లలతో సుఖంగా ఉండన్నారు. అంటే సరిగ్గా గంప పట్టుకొచ్చి గంపలు వేస్తారా పిల్లల్ని? ఒకసారి కొంచెం ఆలోచించండి, మీ ఇంట్లో గంపలో పిల్లలు వేయగలరా? వేస్తే తట్టుకుంటారా? అందులో ఆ పిల్లల్లో కొన్ని నా కొట్టాడైతే గంపలో 10 మంది పడతారా? ఇప్పుడు ఈ పారాయణపురంలో ఒకరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి గంపలో పెట్టండి, గంప దిగి పక్కకు పెడుతుంది. ఆ గంపలో మా సూర్యబాబు గారే పెట్టరు, ఇంకోటేం పడతాడు, దొంప తగ్గుతుంది గంపకి, అవునా? కాబట్టి గంపెడు పిల్లలు అంటే ఎక్కువ మంది పిల్లలు అని అర్థం. 10 మంది పిల్లల్ని పెట్టుకు బతుకుంటే అక్కడ 10 మంది అంటే ఎక్కువ మంది సంతానం పొందని అర్థం. ఇప్పుడు అర్థమైపోయిందా, క్లారిటీ వచ్చిందా మీకు? అందువల్ల సంఖ్యల గురించి పెద్ద ఆలోచించకండి, ఈ సంఖ్యా శాస్త్రం గురించి ఆలోచించండి, సాంఖ్య యోగం గురించి ఆలోచించండి. ఈయనకి ఇంతమంది పిల్లలు పుట్టాక 88 వచ్చాయి. ఆఖరి కొడుకు బాగా గుల్లాడు, బుడ్డాడు, వాడికి మాత్రం నారాయణ అని పేరెట్టాట. వాళ్ళంతా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళమ్మ సంస్కారంలో పెరిగినారు కదా, వీడు కూడా వాళ్ళమ్మతో కలిసి శుభ్రంగా తెగతాగి మాంసం తిని ఎన్ని మాంసాలు తినాలో అన్నీ తినట్టుండయి, తినకూడనివి కూడా తిన్నాడు. ఇంకా దాని గురించి చెబితే ఒడిగిపోతాం మనం, అందుకనే ఇంకా దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. అన్ని తిన్నాడు, అన్ని తాగాడు. ఆ దిక్కుమాలడు తాగంది ఏదైనా ఉందంటే విషం, తాగంది లేదు విషం తప్ప, తాగుంటే పోయేవాడు కనుక, చూడంది లేదు స్వర్గం తప్ప. అటువంటి ఆ దుర్మార్గుడికి 88 వయస్సు రాగానే శరీరంలో ఇంద్రియాలన్నీ పటుత్వం తప్పాయి, చేతులు ఉడికాయి, కాళ్ళు ఉడికాయి, కంఠం గద్గదమైపోయింది, కంఠం గురగుర శబ్దం వచ్చింది, శ్లేష్మం బయటికి తన్నింది, ఆయాసం వచ్చింది, ఉక్కిస పెరిగిపోయింది, తుమ్ములు దగ్గులు ఎక్కువైపోయాయి, కళ్ళు కనిపించలేదు, పళ్ళు ఓడిపోయాయి, చెవులు ఎందుకు వెనికి రాకుండా పోయాయి, తలక ఇలా వణకడం మొదలుపెట్టింది, అంత భయంకరమైపోయింది, వాడి శరీరం దుర్భరం అయిపోయింది, వాడు కూడా భరించలేని దుస్థితి వచ్చింది. ఇదే చిట్ట చివరికి మిగిలే సత్యం అని లోకానికి వాడి చరిత్ర చాటింది. ఆ సమయంలో 88 వయస్సులో వాడికి మరణకాలం ప్రాప్తించగానే వాడి కళ్ళ ముందు భయంకరాకారుడైన యమకింకరులు ప్రత్యక్షమయ్యారు. నిజానికి వాడికి ఇంకా కొంత ఆయువు ఉన్నా వాడు చేసిన పాపాల వల్ల ఆయువు క్రమంగా తరిగిపోయింది. ఆ రోజుల్లో కనీసం 1000 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవారు కదా. అటువంటి వాడికి 88 మృత్యు వచ్చిందనమాట. అదే వాడి పాపం ఫలితం. మహాపాపములు చేస్తే మృత్యువు సకాలంలో కాకుండా అకాలంలో వస్తుంది. ఆ యమకింకరులు కూడా ఎలా ఉన్నారు, కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమునవీకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్ గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికాహేతులన్ హనన వ్యాప్తి విభీతులన్ ముగుర ఆత్మానేతలన్ దోతలన్ కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున. పోయే కాలం వచ్చింది వాడికి, ఆ మరణకాలంలో ఈ జాతిమాత్ర బ్రాహ్మడు ముగ్గురిని చూచాట. ముగ్గుర ముగ్గురు, ఆ ముగ్గురు ఎవరు? ఆత్మానేతలు. ఆనేత్ర శబ్దమునకు పట్టుకుపోవాడని అర్థం. అరుకారాంతపుల్లింగం ఆనేత్ర శబ్దం. ఆత్మానేతలు అంటే ప్రాణములను, ఆత్మలను పట్టుకుపోతారు వాళ్ళు. పాశాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ తాడు వేసి మన శరీరంలో ఉన్న ప్రాణాన్నంతటిని సూక్ష్మమైన బొటన వేలంతా ఒక కాంతిగా మార్చి తక్కన ఆ తాడుతో లాగేస్తారట. మన శరీరం ఎంతుందా? ఈ శరీరంలో ఇంద్రియాలన్నిటిలో సూక్ష్మమైన మన ప్రాణం ఉంటుంది, వ్యాపించి ఉంటుంది శరీరం అంతా. అది 5 ప్రాణములు, 5 ఉపప్రాణముల రూపంలో ఉంటుంది. అంటే మొత్తం 10 ప్రాణాలు అన్నమాట. అందులో పంచ ప్రాణాలంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఉపప్రాణాలంటే నాగ కోర్మ క్రుకర దేవదత్త ధనంజయములు. ఈ అన్నిటినీ వాళ్ళు పాశంతో దగ్గరికి ఒక చోట చేరుస్తారు. చేర్చి వాడి పాపములను బట్టి ఏదో ఒక రంధ్రం నుంచి బయటకు లాగుతారట. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మొత్తం ప్రాణం కాలి బొటన వేలు దగ్గర నుంచి ఈ తల వెంట్రుక వరకు ఉంటుంది కదా, వీటన్నిటిని ఒక చోటకు ముద్ద కింద చేరుస్తారు. ఆ ముద్ద ఎంత ఉంటుంది? మొత్తం ఈ పంచప్రాణాలు, ఉపప్రాణాలు కలిసిన దశ ప్రాణాలు ఉన్నటువంటి జీవి చచ్చేటప్పుడు వాటి బొటన వేలు ఎంత ఉంటుందో, ఆ బొటన వేలు ఎంత ఉంటాడో, దానికి పద్మాగర్ గారు బొటన వేలు ఎంత ఉంది, ఎంత ఉంటుంది ఆ ప్రాణం. వాడిని జీవుడు అంటారు, అంగుష్టమాత్ర ప్రమాణ జీవుడు. బొటన వేలంత ఉంటాడు వాడు శరీరంలో ఒక చోటకి చేరతాడు. ఈ యమపాశం దానికి తగులుకుంటుంది. చేప గాలానికి తగులుకున్నట్టుగా ఈ ప్రాణం దానికి తగులుకుంటుంది. ఇటువంటి కథలు శ్రద్ధగా వింటే మనం ఏం చెయ్యాలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రాణం ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి లాగాలి. మన శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? 9 రంధ్రాలు ఉన్నాయి, నవరంధ్రాలు. అందులో కళ్ళు, ముక్కులు, చెవులు, అక్కడికన్నీ 3, 2, 6, నోరు 7. ఈ 2 కాకుండా మలద్వారం, మూత్రద్వారం, వెరసి 9 ద్వారాలు. ఈ నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం ద్వారా యమకింకరులు ప్రాణం బయటకు లాగుతారు. యమకింకరులు వచ్చారంటే ఈ 9 రంధ్రాలు తప్ప ఇంకో రంధ్రం కూడా నువ్వు బయటికి వెళ్ళవు. అదే నీవు మహాత్ముడవైతే, యముడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేని వాడివైతే, నీ యోగశక్తితో ఈ 9 రంధ్రాల్లోంచి కాకుండా ఈ 9 రంధ్రాలకి అతీతమైన శిరస్సు పైన ఉండే బ్రహ్మరంధ్రము లేక సహస్రార కమలమని పిలువబడేదాన్ని భేదించి పగలగొట్టుకుని, అది కూడా యోగాభ్యాసంతో భేదించుకుని, అందులోంచి ప్రాణం బయటకు తీసుకుని పోగలుగుతావు నీవు యోగివైతే. భోగివైతేనో లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎంతసేపు గందరగోళం తప్ప ఏమీ లేకపోతే, ఏనాడు భాగవతం వినకపోతే, పారాయణము చేయకపోతే, పరమ పవిత్రమైన వారణాసి వంటి దివ్యక్షేత్రములు చూడకపోతే, ఎప్పుడు సంపాదన అంటూ ఇంట్లో కూర్చుని సంపాదించి తెగ తిని పడుకుని నిద్రపోతే, సోమరిపోతూ అయిపోతే, ఒక్కనాడు దైవ కార్యం చేయకపోతే, యజ్ఞం వంటి దివ్య కార్యములు చేయకపోతే, చూడకపోతే, అటువంటి వాడికి శరీరంలో ఏదో ఒక రంధ్రం గుండా ప్రాణం బయటికి పోతుంది. అలా కాక నిరంతరం మహాకార్యక్రమములు చేసి పవిత్ర వర్తనంతో గడిపితే అటువంటి వాడు యోగి అవుతాడు. సహస్రారం భేదించుకుని ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈ 9 రంధ్రాల్లో కూడా వారి వారి కర్మల్ని బట్టి ఒక్కొక్క రంధ్రం కూడా బయటికి పట్టుకెళ్తాట. పాపాలు చేసినా, కంటితో గురువుని భక్తితో చూసిన, హరిని భక్తితో చూసిన, ఇక్కడ హరి అంటే హరిహరులు ఇద్దరు, భగవంతుడిని భక్తితో చూసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు కొన్ని పాపాలు చేసినా అప్పుడప్పుడైనా భగవంతుడు చూశారు కాబట్టి, యజ్ఞములు చూశారు కనుక, గురుదర్శనం చేసుకున్నారు కనుక, ఈ కళ్ళు తెరుచుకుని వాళ్ళ ప్రాణం పోతుంది. అనగా యమకింకరులు ఏం చేశారన్నమాట, కళ్ళల్లోంచి ప్రాణం బయటికి లాగారు. అందుకే కొంతమంది చచ్చిపోయేటప్పుడు అలా కళ్ళు తెరిచి వెళ్ళిపోతారు. ఇది కొంచెం నయం. కొంతమందికి ముక్కులుంచి నెత్తురు కానీ లేకపోతే ఒక రకమైన రసి కానీ వస్తుంది, ఆ ముక్కులు ఇలా బయటకు వచ్చేస్తాయి. అనగా వారి ముక్కు రంధ్రముల నుండి ఏమైంది అనమాట, నాసికారంధ్రం నుంచి ప్రాణం బయటికి పోయింది. కొంతమంది అప్పుడప్పుడైనా రామ, గోవింద, కృష్ణ, శివ అంటారుగా, అటువంటి వాళ్ళు అలా నోరు తెరిచి ప్రాణం విడిచిపెడతారు. నోట్లోంచి ప్రాణం పోతుందన్నమాట. ఆ నోరు ఇంకెంత గింజుకున్న ముయ్యలేదు చూడండి. అందుకే కొంతమంది నోరు అలా బిగుసుకుపోయి ఉంటుంది. ఆ నోరు తెరిచి తులసి తీర్థం పోయలేం కూడా, అవునా? కానీ కొంతమంది నోరు అలా తెరిచిపోతారు. ఆ నోట్లోంచి ప్రాణం పోయిందని అర్థం. ఈ చెవుల్లోంచి కొందరికి ప్రాణం పోతుంది. అందుకే చెవుల్లో కూడా దూది పెట్టేస్తారు. అందుకే అందులోంచి ఒక రకమైన నీచమైన వాసన ఉన్న రసి కానీ రక్తం కానీ వస్తుంది కనుక. చెవులు, కళ్ళు, ముక్కులు, నోరు ఇవి కొంచెం పై భాగాలు. వీళ్ళు యమలోకానికి వెళ్ళినా కొంత నయ్యమాట, మరీ తీవ్రమైన శిక్షలు గురిగారు. ఇంకా కొద్ది రకాలు ఉంటారు, వాళ్ళు మూత్ర విసర్జనకు వెళ్ళి డామన్ చచ్చిపోతారు, లేదా మల విసర్జనకు వెళ్ళి ఆ మోషన్ చేయి ప్రాణం విడిచిపెట్టేస్తారు. అనగా వాళ్ళకి మలద్వారం కూడా ప్రాణం పోయింది, లేక మూత్రద్వారం కూడా ప్రాణం పోయింది అనమాట, ఏదో ఒక రంధ్రం కూడా. వీళ్ళకి మాత్రం మరీ అధోగతులు ఎక్కువ ఉంటాయటండో, వీళ్ళకి ఎక్కువ నరక శిక్షలు ఉంటాయట. అందుకే ఏది పెడితే తినేసి 10 సార్లు బాత్రూమ్కి రైల్లో వెళ్ళారనుకోండి, అటువంటి వాళ్ళకి నరకం తప్పదు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. అన్నిటికీ ప్రాయశ్చిత్తమే తప్పదు, మనం బతికుండగా చేసుకోమని చెప్పారు. ఇందులో ఏ రంధ్రం నుంచైనా మన ప్రాణం పోవచ్చు. ఈ నవరంధ్రములు కాకుండా అప్పుడప్పుడు అరుదుగా ఒక వ్యక్తిని మరింత ఎక్కువగా శిక్షించాలనుకుంటే బొడ్డు దగ్గర రంధ్రం చేసి అందులోంచి నెత్తురు రప్పించి అందులోంచి ప్రాణం తీస్తాడు టేముడు. అలాంటి వాడికి మళ్ళీ బతికే అవకాశం కూడా ఉందండో, బొడ్డులోంచి ప్రాణం పోతే మాత్రం మళ్ళీ బతికే అవకాశం. అదే సత్యవంతుడి ప్రాణం అలా బయటకు వచ్చింది, అందుకే ఆయన మళ్ళీ బతకగలిగాడు. అలా కొద్దిమంది అలా బతికే అవకాశం ఉన్న వాళ్ళకి ఈ నాభి నుంచి కూడా ప్రాణం బయటకు వస్తుంది. ఇప్పుడు వీడి ప్రాణం అలాగే లాగబోయారట యమకింకరులు. అలా ఆ ప్రాణములను ఎత్తుకుపోతారు కనుక ఆత్మానేతలు అన్నారు వాళ్ళని. వాళ్ళు యమదూతలు, వాళ్ళు ముగ్గురు, వాళ్ళు పైగా హనన వ్యాప్తి విభీతులు. ఇంకా చంపడంలో కూడా భయంకరంగా చంపుతారు, భయపెట్టి చంపుతారు. అనగా ఏమిటి, పోయే కాలం వచ్చిన వాడి కళ్ళ ముందు వాళ్ళు కనబడతారు. కనబడి ఎర్రబడిన చింత నిప్పులు లాంటి కళ్ళతో, ఎంతలా దుబ్బుల్లో ఉన్న పెదవులతో, భయంకరమైన చెవులతో, చెవులు నిండా జుట్టల వేళ్లాడుతూ ఉండగా, తల వెంట్రుకలు ఆకాశం కేసి నెక్కబొడుచుకుని ఉండగా, అనగా వాడి తల వెంట్రుకలో ఉండవు, ఏతాకులో ఇనప ముళ్ళో పెట్టినట్టు ఉంటాయి అనమాట. అదేదో అడ్వర్టైజ్మెంట్లో స్విచ్ నొక్కగానే నెత్తి మీద జుట్టు పైకి లేచిపోతుందే, అలా వాళ్ళ జుట్టు పైకి లేచిపోతుంది అనమాట. అంత భయంకరంగా ఉంటుందో ఆ జుట్టు. అటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేతిలో పాశం పుచ్చుకుని, కమాన్ మిస్టర్, ఇన్నాటి నుంచి భాగవత్ సప్తాహం జరుగుతూ ఉంటే కాశీలో గౌడీ మఠంలో 3 రోజులైనా వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఇడ్లీ తింటావా, నీకు అక్కడ బాగా పెడతావరా ఇడ్లీ అని బెదిరిస్తారు. కర్రలతో పొడుస్తారు, చేతిలో ఉన్న సోలాలతో బెదిరిస్తారు, కత్తులు జడిపిస్తారు, పాశములు చూపిస్తారు. వీడు వణికిపోయి నోట్లోంచి లాలాజలం కక్కుకుంటాడు, చొంగగా అరుస్తాడనమాట, చెవుల్లోంచి రసిస్తుంది, కళ్ళల్లోంచి పుసికలు వస్తాయి, శరీరం గగుర్పాటు గురవుతుంది, మంచం మీదో లేక చాప మీదో బయటో మలమూత్రాలు విడిచిపెడుతూ ఉంటాడు. ఈ విధంగా భయపెట్టి చంపుతారట వాడిని. అది మరణయాతన. దానికి ఏమని పేరు, హనన వ్యాప్తి విభీతులు అన్నారు. చంపడంలో అంత భయం కలిగిస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, రోషనిష్ఠ్యూతులు, కోపంతో నిప్పులు కొక్కుతున్నారట వాళ్ళు. వాళ్ళ కళ్ళు చూస్తే కళ్ళల్లోంచి నిప్పులు బయటకు వస్తున్నాయా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. జన సంత్రాస కరోద్యతాయత సుపాశ శ్రేణిక హేతులను, జనులను భయపెట్టడానికి వాళ్ళ చేతుల్లో యమపాశాలు ఉన్నాయి, పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయి. అసలు తాడే చాలు, ఉరితాడు కంటే భయంకరంగా ఉంది. ఇంకా చేతిలో కత్తులు, ఆయుధాలు ఉన్నాయి. ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట కత్తులు పట్టుకుని, ఇదిగో కత్తి, ఇదిగో తాడు, ఇక నిన్నెవడు కాపాడు అంటూ బెదిరిస్తూ ఉంటారు. ఈ పెదవులు ఉంటాయి, ఘన పీన ఓష్ఠ అన్నారు, అది బలిసిపోయి ఇంత లావుగా ఉంటుంది సార్. కొంతమందికి పెదవులు దుబ్బుల్లో ఉంటాయి అన్నమాట, అసహ్యంగా. అలాంటి దుబ్బుల్లో ఉన్న పెదవులతో ఉంటారట. వికార వక్త్ర, ఇక ముఖములు కూడా చాలా వికారంగా ఉంటాయి. ఆ ముఖం చూస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడు పెళ్లి సంబంధం కోసం వెళ్ళవడం, ఇక జీవితంలో సంసారం వద్దు బాబోయ్ అనుకుంటాడు. ఎక్కడ ఫోటో కనబడితే ఎక్కడ నాకు సంబంధం కుదిరిందా, సంబంధం కుదిరిందా అండం మానేసి నారాయణ కేశవ అండం మొదలెడతాడు. ఎందుకంటే హడలు వచ్చేస్తున్నవాడు చూడగాని. గర్వేక్షణోపేతులు, పైగా వాళ్ళ చూపులు గర్వంతో కూడి ఉంటాయి. ఎందుకనంటే నువ్వు చేసిన పాపాలకి నిన్ను శిక్షిస్తున్నావని బెదిరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ముగ్గురిని చూచాడు వాడు. సాధారణంగా ముగ్గురు వచ్చారంటే మాత్రం యమకింకరులు, వాడు పరమ పాపాత్ముడికి అంతకంటే పాపాత్ముడు ఉండడు, వాడు సూపర్లేటివ్ డిగ్రీ, ది బెస్ట్ పాపాత్మ అనమాట. ఇంకా వాడికంటే బెస్ట్ ఎవడూ లేడు, వాడికంటే రొష్టు పాపిష్టి ఇంకెవడో ఉండడు. అటువంటి వాడికి దగ్గరికి ముగ్గురు వస్తారు, కొంచెం తక్కువైతే ఇద్దరు వస్తారు, ఇంకొంచెం పాపం తక్కువ చేస్తే యముడు కూడా వస్తాడు. ఒక్క కింకరుండే వెంట పెట్టుకుని, యముడి పక్కన ఒక్క కింకరుడు ఎప్పుడు ఉండాలి. ఒక అసిస్టెంట్ లేకుండా యముడు కానీ గురువు గారు కానీ ఇలాంటి వాడు వెళ్ళకూడదట. అయితే అసిస్టెంట్ సరైన వాడైతే వీడికి అసిస్టెంట్ అవుతాడు, లేకపోతే ఈ యముడే వాడికి అసిస్టెంట్ అవుతాడు అనుకోండి, అది వేరే విషయం. మరీ కాస్త ఎక్కువ పుణ్యం చేశారనుకోండి, పాపం తక్కువ, అలాంటి వాడి దగ్గరికి ఇంక కెంకరులు లేకుండా కేవలం యమధర్మరాజు గారు మాత్రమే వస్తారు. అందుకే సత్యవంతుడి దగ్గరికి కేవలం యముడే వచ్చాడు, ఇంకెవరు రాలేదు. ఇక ఇలాంటి పుణ్యాత్తులు చేసిన పుణ్యాన్ని బట్టి 7 రోజుల్లో 1 రోజు 2 రోజులు వింటే స్వర్గం నుంచి దేవదూతలు వస్తారు. 7 రోజులు ప్రొద్దుటి యజ్ఞానికి వచ్చేసి 9 అంటే 9 ఉపన్యాసానికి కొంచెం ముందు వచ్చి గురువుగారు వెళ్ళిపోయాక వెళ్ళేటటువంటి వాళ్ళు, అక్షతలు వేయించుకెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇలాంటి పుణ్యాత్ములకైతే 7 రోజులు అయ్యాక మహానుభావుడు విశ్వనాథుడు మహాత్ముల్ని పంపుతాడు వైకుంఠదూతంలో లేక కైలాసదూతంలో. అప్పుడు వాళ్ళు హాయిగా సుఖంగా ఇంక ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేకుండా కైలాసము వైకుంఠము ఇంకా అదృష్టం బాగుంటే మడుద్వీపం వరకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక నాలాంటి వాళ్ళు మహాత్ములు చాలామంది పురాణాలు చెబుతూ ఉంటే అమ్మవారి కథలు వింటూ ఈ కాఫీల టీల కోసం కంగారు పడక్కర్లా, అక్కడ సుఖంగా బతుకుతారు. అక్కడ అమ్మవారి సుధారసం ఉంటుంది, ఎందుకని మణిద్వీపం చుట్టూతో అమృతమే కదా. ఆ అమృతం ఉన్నాక ఈ దిక్కు మళ్ళీ కాఫీ అమృతం మనకెందుకు? కాఫీ అక్కర్లేదు, టీ గోలక్కర్లేదు, పొద్దున్నే లేవక్కర్లేదు. ఎప్పుడూ అమ్మవారు చూస్తూ ఆనందంగా గడపవచ్చు, శ్రీమన్నారాయణ భజన చేసుకోవచ్చు, హరిమంగళ గాన భజన హారితర గళులు కావచ్చు, నిరగ్గళులు కావచ్చు వాళ్ళు, శిథిలిత భవ నిగళులు కావచ్చు వాళ్ళు. ఆ విధంగా హాయిగా భగవంత సన్నిధానానికి అడగలుగుతారు. వీడు పాపాత్ముడు కనుక ముగ్గురు కింకరులు కనపడగానే వీడు మలమూత్రాలు విడిచిపెట్టేసి వణికిపోయాడు. వాడి జీవితంలో అంత భయం ఎప్పుడూ కలగలేదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు, నాలుక పిడచగట్టుకుపోయింది. ఎక్కడో పూర్వజన్మ సుకృత పరిపాకం ఉంది వాడికి, ఎప్పుడో చేసిన పుణ్యం ఉందిగా, ఒకప్పుడు చేసిన పుణ్యం ఉందిలేండి. ఆ పుణ్యం ఏమిటో తర్వాత చెప్పుకుందాం. ఆ పుణ్యం సమయానికి వాడిని కాపాడింది. వాడికి 10 కొడుకులని చెప్పుకున్నాం కదా, అందులో ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరెట్టాడనమాట. పరమనికృష్టులు కూడా వాళ్ళ పిల్లలకి నారాయణ అని పేరెట్టుకుంటారు, కనీసం ఈ పేరుతోనే ఈ దరిద్రుడు చివరిలో బాగుపడతాడని. ఈ పేరు పెట్టినది కాదు, దరిద్రుడు బాగున్నా బాగులేకపోయినా ఎప్పుడు కోళ్ళు తెగదినేసినా చికెన్లు పీకేసినా అనకూడని మాటలు మాట్లాడినా భగవంతుడు ఆ పేరు మాత్రం వాడికి పెట్టాడనమాట. ఏదో పుణ్యం ఉంటుంది ఎక్కడో. ఆ పుణ్యఫలం వీడిని కాపాడి చివరి కొడుకు వాడికి కనబడ్డాట. ఎలా కనబడ్డాడు? వీడి కళ్ళు కనపట్ల, అప్పుడే మసకలు ఇచ్చాయి కదా, ముసలాడైపోయాడు, కళ్ళు కనపట్టలేదు, కానీ మనస్సులో కనబడ్డాట. మనకు ఒక్కొక్కప్పుడు చూపు అనపోవచ్చు, కానీ మన మనస్సులో మనం తలుచుకున్న రూపమును చూడగలుగుతాం. ఇప్పుడు నేను కావాలంటే కళ్ళు మూసుకుంటే లోపల హృదయంలో కనపడతాడు జనార్దనుడు. అలాగే వాడికి కూడా కొడుకు కనబడ్డాడు. దూరమున ఆడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ సూపిన, ఓ నారాయణ 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 యన్నుచు ఆత్మనందను నొడివెల్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్నాడు వాడి కొడుకు. ఆ కొడుకు మనస్సులో దర్శనమిచ్చాట, హృదయంలో కనపడగానే ఈ కంగారులో ఆఖరి కొడుకుని పిలిచాడు. ఏమని? నారాయణ 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 అని తన కొడుకుని పిలిచాట. ఏం యోగం పట్టిందండి వాడికి? పోయే కాలంలో ఏమేవు కాఫీ ఏవు ఇంకోటం అలా ఏ గందరగోళం చేయలేదు, పెన్షన్ తలుచుకోలేదు, ఇంకో లేకపోతే ఇల్లు తలుచుకోలేదు, కట్టుకున్న అపార్ట్మెంట్ ఏమవుతుంది అనుకోలేదు. కొడుకు పేరు గుర్తుకొచ్చి ఆ కొడుకును తలుచుకున్నాడు అనమాట. నారాయణ 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 అని అది కూడా 3 సార్లు పిలిచాడు పైగా. మొమ్మారు పిలవడం అంటే అదొక మహాయజ్ఞం, మహాపుణ్యం. ఇంకేముంది? మరణపు వేళ అద్దనుజ మర్దను సంస్మరణము చేయగా. పోయేటప్పుడు రాక్షసులను కూడా మర్దించే మహానుభావుడైన శ్రీహరి నామస్మరణం చేయడంతో తక్షణం శ్రీహరి దగ్గర ఉండే దూతలు పుణ్యశీలుడు సుశీలుడు అని పిలువబడేవాళ్ళు ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు ఎలా ఉన్నారు? అంజన సంకాశ దేవుహులు కాటుకలా ఉన్నారు, నల్లని రూపాలతో ఉంటారు, నీలంగా ఉంటారు. వాళ్ళు తామర పువ్వుల్లో ఉన్నాయి వాళ్ళ వాళ్ళ కళ్ళు. 4 చేతులు ధరించారు వారంతా, చతుర్భుజాలతో ఉన్నారన్నమాట. విష్ణు దూతలు అచ్చం విష్ణువులాగే ఉంటారు. విష్ణువు ఎలా ఉంటాడో విష్ణు దూతలు కూడా అలాగే ఉంటారు. విష్ణువులా కనపడుతున్న దూతలు చతుర్భుజాల్లో ఉన్నారట. ఆ 4 చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ధరించారు. మెడలో తులసీమాలలు ధరించారు, వనమాలలు ధరించారు, వైజయంతి మాలలు ధరించారు, చెవులకు మంచి కుండలాలు ఉన్నాయి, అవి కూడా మకర చిహ్నం కలిగిన మొసలి ఆకారం కలిగినటువంటి కుండలాలు, అందుకే మకర కుండలాలు అంటారు వాటిని. అటువంటి కుండలాలు ధరించి, మెడలో హారాలు ధరించి, చేతులకు కంకణాలు ధరించి, భుజకీర్తులు ధరించి, నడుముకి వడ్డాణం ధరించి, కాళ్ళకి గజ్జలు ధరించి, పసుపు పచ్చని వస్త్రం, శ్రీ మహావిష్ణువు ఎలా కట్టుకుంటాడో అలాంటి వస్త్రమే, దాన్నే సంస్కృతంలో పీతాంబరం అంటారు. అటువంటి పీతాంబరం ధరించి ఉన్నారు వారు. వాళ్ళు రావడంతో అక్కడ మొత్తం వ్యవస్థే మారిపోయిందిట. యమకింకరులు పాశం వేశారు, ఆ పాశం వెళ్ళి అజామీయుడి ప్రాణాన్ని బంధించింది. ఆ ప్రాణాన్ని మలద్వారం నుండో మూత్రద్వారం నుంచో లాగడానికి వాళ్ళు సిద్ధపడుతున్న సమయంలోనే ఈ దూతలు వచ్చేశారు. రావడంతో యమపాశములను కత్తిరిపెట్టి కత్తిరించారు. రిబ్బన్ కత్తిరిస్తారు చూసారా, మన వాళ్ళు గృహప్రవేశాలకి వాటికి వెళ్ళి లేదా ఏదైనా ప్రారంభోత్సవాలకు వాళ్ళు కానీ టక్కన కత్తిరి కత్తిరించారు. పూర్వం ఒక ఆయన ఉండేవాళ్ళు అండి, ఆయన కత్తిరించడానికి పిలిచామంటే బంగారపు కత్తిరో వెండి కత్తిరో పెట్టాలా, కత్తిరి కూడా పట్టుకుపోయేవాడు. కానీ వీళ్ళు అలా కాకుండా వాళ్ళ కత్తిరిని వాళ్లే తెచ్చుకొచ్చి ఈ యమపాశములు టక్కున కత్తిరించేశారట. ఇంకేముంది, ప్రాణం కత్తిరించడంతో యమపాశాలు వెనక్కి తన్నాయి. ఈ ప్రాణం మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి వాడి శరీరం అంతా యథాప్రకారంగా ప్రసరించింది. వాడి శరీరంలో చైతన్యం వచ్చింది. వాడు గుడ్లప్పగించి చూసేస్తూనే ఉన్నాడు. వాడు అదృష్టం, వాళ్ళు ఆ ప్రాణాన్ని లోపల అదిమిపెట్టి వాడి శరీరాన్ని సక్రమంగా తయారు చేశారు. ఈ మహాత్ముల స్పర్శ వల్ల వాడికి కళ్ళు స్పష్టంగా కనబడ్డాయి. వణుకుతున్న తల యథాప్రకారం అయిపోయింది. ఆరోగ్యవంతుడైపోయాడు. కొందరు 80 ఏళ్ల వయసులో కూడా టకటక 2 ఫ్లోర్లు ఎక్కి పైకి ఎక్కగలుగుతారు రూముల్లోకి. కొంతమంది అదేంటో తెలియదు కానీ నేను ఇంక యజ్ఞం అయ్యింది, మెట్లు ఎక్కలేను, టిఫిన్ పారాయణ దగ్గరికే పంపించంటారు. కానీ కొంతమంది చకచక ఎంత గడ్డం ఉంటుంది, ముసలాళ్ళ కింద ఉంటారు, టక్కును ఎక్కేస్తారండి. అంటే నా అనుమానం, ఆ మహాత్ములు పుణ్యశీల సుశీలుడు యొక్క స్పర్శ కూడా తగిలింది వాళ్ళకి. అలా వీడు మళ్ళీ చైతన్యంతో కళ్ళు అలా గుడ్లప్పగించి చూశాడనమాట. ఇప్పుడు యమకింకరులు తెల్లబోయారు. ఎందుకని, ఈ దుర్మార్గుడి ప్రాణమునకు పాశం వేసి ప్రాణం లాగి పట్టుకుపోదాం అనుకున్న సమయానికి ఆ ప్రాణాన్ని మళ్ళీ ఆ శరీరంలోనే ప్రవేశపెట్టారు కొత్తగా వచ్చిన వాళ్ళు. పాశములు తెగిపోయాయి. ఇప్పుడు యముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, మేము ఫలానా వాడు చచ్చిపోదాం అనుకున్న వాడి ప్రాణం తీయడానికి వెళ్ళామండి యమరాజా, నువ్వు చెప్పినట్టే ఒక వ్యక్తి ప్రాణం తీయడానికి వెళ్ళాం కానీ తేలేకపోయాము, అసమర్థులం అని చెబితే బాగుండదు. అందుకని 2 చేతులు జోడించి యమకింకరుల ముగ్గురు ఈ పుణ్యశీల సుశీలురికి నమస్కారం చేశారు. నమస్కరించి, ఎవ్వని వారలు మేరలు చెవ్వకు కారణమదేమి చేసాచక. మహాత్ములారా, మీరెవరు, ఎవరి దూతలు, మాతో అనవసరంగా ఎందుకు యుద్ధానికి వచ్చారు? మేము ఈ దుర్మార్గుడి ప్రాణం వాడి శరీరంలో నుంచి బయటకు తీసి వెలికి తీసి యముడి దగ్గరికి పట్టుకుపోదాం అనుకున్నాం. ఈ ప్రాణములు బయటకు వచ్చాక ఎక్కువసేపు ఆ గాలిలో తేలకూడదట, అందుకని వీడి ప్రాణం ప్రవేశపెట్టడానికి ఒక భయంకరమైన యాతనా శరీరాన్ని తెచ్చాం. దానికి యాతనా శరీరం అని పేరు. మనిషి చేసిన పాప పుణ్యములు అనుభవించడానికి 2 రకాల శరీరాలని భగవంతుడు మన కోసం సంసిద్ధం చేస్తాడు. పాపాత్ములైతే పాపం చేసిన వెంటనే వాడు చచ్చాక వాడి ఆత్మని ఒక నీచమైన శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరం 5 నుంచి 6 అడుగులు ఎత్తు ఉంటుంది, నల్లగా ఉంటుంది, పరమ నికృష్టంగా ఉంటుంది, పొట్టి చేతులతో దుబ్బులో ఉంటుంది ఆ శరీరం, బొద్దుగా ఉంటుంది, పెద్ద పొట్టతో ఉంటుంది, చెత్త పొట్టలా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ వాడి పొట్ట పెరిగిపోయినట్టుగా పెరిగిపోతుంది అది. అటువంటి శరీరం చూస్తేనే అసహ్యం కలుగుతుంది మనకి. ఆ శరీరంలో పాపాత్ముడి ప్రాణం ప్రవేశపెడతారు. ఇక ఈ పాపాత్ముడు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా శిక్షలు అనుభవిస్తాడు. ఆ శిక్షలన్నీ ఈ యాతనా శరీరంలో ఉండి అనుభవిస్తాడు. యాతనా శరీరంలో ఉన్నప్పుడు కొరడాతో కూడితే మామూలు మానవ శరీరం కంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది. ఉదాహరణకి మీ శరీరం మీద కర్ర దెబ్బ కొడితే బాబు అంటావా, అదే యాతనా శరీరంలోకి మన ప్రాణం పెడితే ఒక కర్ర దెబ్బ 100 కర్రదెబ్బలు పెట్టనమాట. అందుకే దానికి యాతనా శరీరం అని పేరు. అందులో ఎక్కువ బాధ ఎక్కువ ఉంటుంది. మలమూత్రాలు విడిచిపెడుతూ మలమూత్ర రంధ్రాలు ఇలా రంధ్రాలు మనకు మళ్ళీ ఉండవట. అదొక విచిత్రమైన శరీరం. అందులోంచి విడిచిపెడుతూ ఏడుస్తాడు వాడు. వాడిని కొళ్ళ పొడిచి కొట్టి ఈ యాతనా శరీరానికి మెడకు తాడేసి గొర్ర 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 ఈడ్చుకుపోతారు. ఆదివారం వస్తే మేకపోతులు తోండి మెడకి తాడేసి నరికేయడానికి పట్టుకుపోతూ ఉంటారు కొంతమంది. అలా వీడిని ఈడ్చుకుపోతారు యమలోకానికి. సంవత్సర కాలం భూలోక కాలమానం ప్రకారంగా, అదే యమలోక కాలమానం ప్రకారం 12 రోజులు ఈ పాపాత్ముడిని యమలోకానికి పట్టుకుపోతారు. అక్కడికి వెళ్ళాక 12 రోజులు గడుస్తుంది యమకాలమానం ప్రకారం. అదే భూలోకంలో అయితే అక్కడ ఒక రోజు, ఇక్కడ ఒక మాసం. యముడికి ఒక రోజు అయితే మనకి ఇక్కడంత ఒక మాసం. అందుకే మాసికం అనే పేరుతో రోజుకి భోజనం పెడుతున్నాం అన్నమాట. ఒక వ్యక్తి చచ్చాడండి, వాడిని యమలోకానికి పట్టుకెడుతూ ఉంటే భూలోకంలో నెలలాళ్ళు గడిస్తే అక్కడ వాడికి ఒక రోజు గడుస్తుంది. అక్కడ రోజుకు ఒక్కసారే భోజనం పెడతారు. పొద్దున్నే కాఫీ, టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ టీ, సాయంత్రం భోజనం లేక పలహారం, పడుకునే ముందు మళ్ళీ కాస్త పాలు. ఇవేమెవరండోయ్, యమలోకంలో ఇవన్నీ ఉంటాయనుకుంటారా? అక్కడ నెలకు ఒక్కే ఒక్కసారి భోజనం. ఆ భోజనం కూడా యముడు పెట్టడు, యమకింకర్లు పెట్టరు. ఎవరు పెడతారనుకుంటారు? భూలోకంలో వీడి యొక్క బంధువులు పెట్టాలి. మాసికం అనే పేరుతో పిండం బారేస్తే ఈ పిండం వాడికి ఒక రోజుకి ఆహారమై వాడి కడుపు నింపుతుంది. అందుకే బహుతిలోదక పిండంబుల కడుపు నిండుచుండగా ప్రయాణించు అని మార్కండేయ పురాణంలో జడోపాఖ్యానంలో మహానుభావుడు వ్యాసుడు చెప్పాడు. తెలుగులో మారణ గారు అనువాదం చేశారు. ఇక్కడ కనుక మాసికం పెట్టామా, అక్కడ వాడు దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరోజు భోజనం అవుతుందన్నమాట. ఆ పూట ఇక్కడ వీడు తిలోదకాలు ఇస్తున్నాడు కదా, నువ్వులు నీళ్లు వదులుతాడు. ఈ నువ్వులు నీళ్లతో వాడి కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది, పిండ ప్రదానంతో పుష్టి వస్తుంది, వాడు మళ్ళీ నడవగలుగుతాడు. ఈ పిండ ప్రదానం చేయకపోతే ఆ రోజు తిండి లేక అల్లాడిపోయి మెడ పట్టుకు ఈడ్చుకుపోతూ ఉంటే యమకింకరులు, అయ్యో బతికొండగా ఒక్కనాడు సరిగ్గా పుణ్యం చేయలేదు, పరమ నీచుణ్ణి, నికృష్టుణ్ణి, ఈ దరిద్రుణ్ణి ఎందుకన్నానరా బాబోయ్ అని ఏడుస్తాడు వాడు అప్పుడు. అందుకే బతికొండగానే మీ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టండి. చచ్చాక ఇంత పిండం పెట్టేటటువంటి కొడుకుని కనాలి తప్ప గండం తెచ్చిపెట్టేటటువంటి వాడిని కనడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇక్కడ పిండం ఉందా, వాడు హాయిగా 12 రోజులు ప్రయాణం చేస్తాడు. ఇక 12 రోజులు అయ్యిందంటే ఇక్కడ భూలోకంలో ఏమవుతుంది, సంవత్సరం గడుస్తుంది. అప్పుడు సంవత్సరీకం అనే పేరుతో 3 రోజులు కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు కార్యక్రమం అయ్యాక అక్కడ యమలోకంలో 13వ రోజులో గడుగు పెడతాట. అంటే 12 నెలలు గడిచి సంవత్సరీకం పూర్తయ్యి 13వ నెల వచ్చే ముందు అక్కడ 13వ రోజు వస్తుంది. ఆ 13వ రోజున యమకింకరులు పట్టుకెళ్ళి ఈ పాపాత్ముడి శరీరాన్ని యముడి దగ్గర పెడతారు. అప్పుడు యముడు ఎలా ఉంటాడట, అంతం 13వ దినంబున అంటాడండి ఒక వచనంలో మార్కండేయ పురాణంలో. ఇంతే ముక్క, ఇంతకంటే గద్యం లేదు. అంతం 13వ దినంబున అక్కడ ఎటువంటి వాడిని చూస్తాట, యముడిని చూస్తాడు. ఆ యముడు ఎలా ఉంటాడు, నహలా అందంగా ఉంటే హాయిగా ఉండొచ్చు పర్వాలా, వాడు భయంకరాకారంతో ఉంటాడు. నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నద్రాంబకోదగ్రుణాభీల స్ఫీత నిశాతదంష్ట్రు భృకుటి భీమాస్యు నానా రుజ కాలోగ్రాంతక ముత్యువందితు యముం గాంచున్ గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తున్ కరాళాంగునిన్. 13వ రోజున యముడు వాడికి దర్శనమిస్తాడు. ఈ పాపాత్ముడు తన పాపముల వల్ల యముణ్ణి చూస్తాడు. ఆ యముడు ఎలా ఉంటాడట, నేల అభ్ర అంజన పుంజవర్ణుట, నల్లని మేఘంలాగా. అభ్రము అంటే మేఘం, నీలాభ్రం నల్లని మేఘం, వర్షాకాల మేఘంలో ఉంటాడు, అంత నల్లగా ఉంటాడు. అంజన పుంజం కాటుక ముద్ద, బాగా నల్లని కాటుక పూర్వం పెట్టుకునేవారు. కాటుకని ఒకటి ఉండేది, స్త్రీలని ఉండేవారు దాన్ని ధరించేవారు. అలాంటి నల్లని కాటుక రంగులో ఉంటాడట. అరుణోన్నద్రాంబకో దగ్గరు ఎర్రని కళ్ళట, తెరవబడిన, బాగా తెరవబడిన, ఉన్నిద్రం అంటే బాగా తెరవబడిన అని అర్థం అన్నమాట. ఎర్రగా బాగా విచ్చుకుని ఉన్న భయంకరమైన కళ్ళు కలిగి ఉంటాడు. ఇంకా ఆయన కోరలుంటాయి వంకరగా, పొడుగ్గా, పదునుగా ఉంటాయి. నిశాత దంష్టుడు అన్నమాట. ఈ కనుబొమ్మలు ఎంత దుబ్బుల్లా నల్లగా ఉంటాయి, జుట్టిలా పెరిగిపోయి ఉంటుంది సార్. కొంతమందికి కనుబొమ్మల దగ్గర మీసం ఉందా అనిపిస్తుంది అనమాట, గుబురు మీసంలాగా. అంత మీసంలాగా ఉన్న భయంకరమైన కనుబొమ్మలతో ఉంటాడు. ఆ కనుబొమ్మలు చూస్తేనే చాలు హడిలి పారిపోతాం. ఇంకా ఆయన పక్కన ఆయన అసిస్టెంట్లు ఉంటారట, ఆయన సేవకులు. యముడి దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరెవరో తెలుసు, ఆయన అసిస్టెంట్లు. మన అసిస్టెంట్లు వల్లే పంచులు ప్యాంట్లు కట్టుకునే వాళ్ళు ఉండరండో, పరుసులు పట్టుకునే అసిస్టెంట్లు ఉండరు అక్కడ. రకరకాల రోగాలట, నానా రుజ కాల ఉగ్ర అంతక మృత్యువందితుట్ట. ఆయన కుష్ఠరోగం, క్షయరోగం, దగ్గుల రోగం, ఈ కొత్తగా తెచ్చుకున్న కరోనా రోగం, ఇవన్నీ రూపాలు ధరించి ఎవడి పక్కన ఉంటాయి. మనం వెళ్ళగానే ఆ రోగాలు చెబుతాయి, వెల్కమ్ టు మిస్టర్, నీ పేరేమిటో కానీ నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు పద్మాకర్ గారి భాగవత సప్తాహం వెళ్ళలేదని తెలిసిందిరా అని స్వాగతం పలుకుతుందిట. ఆ పలికే ఆవిడ తన పేరు చెబుతుందిటండి, నీకు స్వాగతం పలుకుతున్న నా పేరు కరోనా, నా పేరు కుష్ఠ, నా పేరు క్షయ, ఇలా ఇవన్నీ చెప్పుకడతాయి. బతికుండగా జనాల్ని పీడిస్తూ ఉంటాం, ఇప్పుడు ఇక్కడ యముణ్ణి సేవిస్తూ ఉంటాం అని అవన్నీ చెబుతూ ఉంటే ఆ రోగాలు చూడటంతో అసలే చచ్చెక్కడికి వచ్చిన వీడు మళ్ళీ సత్య సావు పొందుతాడు. పక్కన మరో పక్కన కాలపురుషుడు ఉంటాడు, మృత్యుదేవత ఉంటుంది, వీళ్ళందరూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అటువంటి యముడి చేతుల్లో ఏముంటాయట, గద ఉంటుంది, దండం యమదండం ఉంటుంది, యమపాశములు ఉంటాయి. అటువంటి వాటితో ఉన్న మహాభయంకరుణ్ణి, వంకర టింకరగా భీకరంగా ఉన్న అవయవాలతో ఉన్న పురుషుణ్ణి చూచి వణికిపోతాడు వీడు. అది నిజమైన దుస్థితి. అక్కడికి మేము పట్టుకుపోదాం అనుకున్నాం ఎవరిని, ఈ అజామీళ్ళుణ్ణి. ఇదిగో యాతనా శరీరం, వీడి ప్రాణం క్షణమాగితే ఈ యాతనా శరీరంలోకి వచ్చేది. వీడిని మేము యముడి దగ్గరికి పట్టుకెళ్ళేవాళ్ళం, అప్పుడు యముడు వీడిని చూచి వీడు చేసిన పాపాలకి శిక్షలు వేసేవాడు. కానీ ఈలోపు మీరు మాతో యుద్ధానికి వచ్చారు, చేజిక్కిన వాణ్ణి కొవ్వుల విడిపించి తిరిక నవ్వులకో జముని శాసనంబులు. మీరు కొవ్వెక్కి వీడిని విడిపించారు, ఇలా అయితే యముడి శాసనం ఏమవుతుంది? యముడి శాసనం అంటే నవ్వులాట అనుకుంటున్నారా? ఎంత మాట అన్నారండి వాళ్ళు, చేజిక్కిన వాణ్ణి క్రొవ్వున విడిపించి తిరక నవ్వులకో జముని శాసనంబులు జగతిన్ అన్నారట. మీరు బాగా అహంకరించి విడిచిపెట్టారు వీణ్ణి. ఇలా అయితే యమశాసనం ఏమవుతుంది? యముడి శాసనాలు నవ్వులాటక? యముడి శాసనం లేకపోతే ఈ ప్రజలకి భయం ఉంటుందా, భక్తి ఉంటుందా? గుడులు పగలగొడతారు, కట్టకూడని దరిద్ర పాలయాలనే పేరుతోటి వేరే కడతారు. ఇప్పటికే భూలోకం అల్లకల్లోలమైపోతున్నది. ఇటువంటి పాపాత్మలు రక్షిస్తే పాపాత్మలు పెరుగుతారు, ఈ లోకమంతా పాడైపోతుంది, ధర్మం నశించిపోతుంది, సత్యం నశించిపోతుంది, అసత్యం పెరిగిపోతుంది, కృతజ్ఞులు పెరిగిపోతారు, దొంగలు పెరిగిపోతారు, నీతి నియమాలు లేని వారు పెరుగుతారు అనగా వాళ్ళు పక్కపక్కనవి, ఎంత ఉపన్యాసం చెప్పారా మాకు, రోజుకు 4 గంటల ఉపన్యాసం చెప్పే పద్మాకర్ గారు కూడా ఎంతో గొక్క దిప్పుకుని చెప్పలేడు మీలాగా, మాకే చెప్పారే, విష్ణుదూతలమైన మాకే పురాణం చెప్పారు. అది పక్కన పెట్టండి కాసేపు. ఇంతకీ మీరెవరు అనగా, అలా అడిగారు చెప్పాం. మీరు అలా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే చెబుతున్నాం, మేం పరేతనాయకుని మేలిమి దూతలం అన్నారట. యమధర్మరాజు గారి దూతల్లో ఉత్తములం మేము అనగా, అప్పుడు వాడు మళ్ళీ నవ్వారు, మీరు పరేతనాయకుని మేలిమి దూతల ఏని చెప్పుడా, మీరు యమధర్మరాజు గారి దూతలలో ఉత్తములైనట్టయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఎవరిని చంపి పట్టుకుపోతారు? మీ కర్తవ్యం ఏమిటి? ఎవరిని మీ లోకానికి మీ వెంట పట్టుకుపోతారు? అప్పుడు మేమెవరమో, ఎందుకు వచ్చామో, ఏం చేసామో చెబుతాం అన్నారు. అమ్మయ్య బాగా చెప్పారండి మీరు, ఇప్పుడు మేము చెబుతున్నాం మా కర్తవ్యం. భగవంతుడైన బ్రహ్మదేవుడు లోకశ్రేయస్సు కోసం వేదధర్మములను పాటించండి అన్నాడు. వేద ప్రణిహితమే అందరికీ ఆమోదం, వేదములలో చెప్పబడిన వాటిని అందరూ తప్పనిసరిగా అంగీకరించవలసిందే, అందులో చెప్పినట్టు నడుచుకోవలసిందే. ఈ వేదములు అందరికీ అర్థమవడం కోసం వేదాంతములుగా, స్మృతులుగా, ఇంకా పురాణములుగా, ఇతిహాసములుగా, సంహితలుగా విభజించబడ్డాయి. పురాణములలో, ఇతిహాసములలో, సంహితలలో, స్మృతులలో మానవుడు పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచేదాకా ఎవరు ఏ పని ఎలా చెయ్యాలో నిర్దేశించారు పెద్దలు. అందులో చెప్పినట్టు నడుచుకోవడమే ధర్మం, దానికి వ్యతిరేకం అధర్మం. కాబట్టి అందరూ ధర్మాచరణ చెయ్యాలి. దానికి వ్యతిరేకంగా నడుచుకున్న పాపాత్ములందరినీ మేము స్వయంగా దగ్గరుండి పట్టుకుపోతాం. అలాగే ఈ దుర్మార్గుడు కూడా వేద విరుద్ధమైన, స్మృతి విరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేశాడు. ఈ వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, ఇతిహాసాల్లోనూ, పురాణాల్లో చెప్పిన వాటిని వ్యతిరేకించి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. అటువంటి వాడిని ఏమంటారు, శాస్త్ర విరుద్ధ కర్మాచరణ జీవి అంటారు. అందుకే వీడిని తీసుకెళ్ళడానికి వచ్చాం. వీడు ఎటువంటి వాడో తెలిసినా ఒక పరమ పవిత్రమైన వేద పండితుల కుటుంబంలో పుట్టాడు. వీళ్ళ అమ్మకి నాన్నకి వీడు ఒక్కడే కొడుకు. వీడు చిన్నప్పటి నుంచి ఉపనయనమయ్యాక బ్రహ్మచర్య దీక్షతో విద్యలు అభ్యసించాడు. బాగా చదువుకున్నాడు. కన్యాకుబ్జ పట్టణంలో గంగానది ఉన్నది. ఆ గంగానదీ తీరంలో వీడు నిత్యకర్మాచరణలు చేశాడు. క్రమంగా వీడికి నవయౌవనం వచ్చింది. 16 ఏళ్ల వయస్సులో అడుగుపెట్టాడు. ఈ లోపలున్న యౌవన మదం బయటకు వచ్చిందా అన్నట్టుగా వీడి మూతి మీద నల్లని మీసాలు వచ్చాయి. ఈ మీసాలు యౌవన మదం అంట. కనుబొమ్మలు అందంగా అయ్యాయి. కళ్ళు కూడా బాగా తయారయ్యాయి. యౌవన కాలంలో గాడిది కూడా అందంగా ఉంటుంది అండి. నేనల్లా, శాస్త్రాలు చెప్పారు. ఎందుకో తెలియదుగా యౌవన ఆ వయస్సులో అలా ఉంటారు ఎవరైనా. అందుకే హిందీలో సామెత ఉంది, జమానేమే గదాభి సుందరవతాహే. యౌవనంలో గాడిది కూడా అందంగానే ఉంటుందిట. ముసల్తనం వస్తే ఈ అంత అందంగా ఉన్నవాడైనా మామూలుగా అయిపోతాడు. వీడికి మహా స్వతసిద్ధమైన సౌందర్యం ఉన్నది. తెల్లగా ఉండేవాడు. చక్కని వక్షస్థలం వచ్చింది. అందమైన మీసాలు వచ్చాయి. కనుబొమ్మలు అందంగా ఉన్నాయి. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు. చేతులు దృఢంగా తయారయ్యాయి. కాళ్ళు కూడా, మోకాళ్ళు, మోచేతులు అన్నీ బాగున్నాయి. వాడిని చూస్తే అందరూ మనస్సు పారేసుకునేవారట. అంత అందంగా ఉండేవాడు అన్నమాట. సమయానికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఏమైనా అవ్వకపోయినా ప్రతి వాడికి ఎప్పుడో ఒకప్పుడు వివాహం అవుతుంది. వీడి అదృష్టం బాగుండి, బాగా చదువుకున్న వీడితో శాస్త్రములలో చర్చ చెయ్యగలిగే అటువంటి పండితురాలు వచ్చింది. సుందరి వచ్చింది. సంపదలతో కూడిన సుందరి వచ్చింది. కొద్ది రోజులు సుఖంగానే ఉన్నాడు ఇంట్లో. ఒకరోజున వాళ్ళ నాన్నగారు నిత్యకర్మల కోసం అడవి నుండి దర్భలు, సమిధలు తెమ్మని కొడుకుని పంపాడు. వీడు ఫలసమిత్కుశ కుసుమాది బహుపదార్థ తతులు తేవడానికి అడవికి బయలుదేరాడు. అడవిలో ఉన్న కొన్ని రకాల పళ్ళు, దర్భలు, మోదుగు చితుకులు వంటి చితుకులు, ఇవన్నీ యజ్ఞానికి పనికొస్తాయి కనుక వాటిని తేవడానికి అడవికి వెళ్ళాడు. అక్కడితో వాడి జాతకం మారిపోయింది. అరణ్యంలో వాటి కోసం వెతుకుతున్న వీడికి ఒక పొదలోంచి శబ్దం వినబడింది. ఏమిటి పొదలో శబ్దం అని చూశాడు వాడు ఆ పొదలోకి. వీడి శరీరం స్తంభించిపోయింది. విశాలమైన ఒక మొక్కల పొదలు ఉంది అక్కడ. చిన్న చిన్న మొక్కలు అల్లిబిల్లుకున్నాయి. ఆ మొక్కల మధ్యలో ఒక గుహలాగా అందమైన పొద ఉంది. ఆ పొదలో ఓ దుప్పటి పొరుచుకుని ఒంటి మీద గుడ్డ లేకుండా ఒక విటుడు ఒక స్త్రీతో, వేశ్యతో క్రీడిస్తున్నాడు. అది ఓ అడవి జాతి స్త్రీ, దానితో క్రీడిస్తున్నట. అది తెగ తాగేసింది కళ్ళు. ఒంటి మీద నూలు పోక్ కూడా లేదు. వాడు కూడా తాగి ఉన్నాడు. హాలాపాన విఘూర్ణమానమదలోలాయత్తుడవ్వాని బాగా తాగి కళ్ళు గుర్రం తిరుగుతూ ఉండగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ విచిత్ర భంగుల్లో క్రీడిస్తున్నారట. కేళిందేలుచునున్నవానిగనే పుంఖీభూత రోమాంచుడై అలా సురత క్రీడతో ఉన్న ఆ స్త్రీ పురుషుల్ని చూచాడు. అది చూడగానే వీడి శరీరం గగురుపాటుకు గురయింది. ఏమి రాసేశారండి, పుంఖీభూత రోమాంచుడై. వాడి శరీరంలో వెంట్రుకలు అన్నీ ఒక చోటకి చేరి అలా నిక్కబొడుచుకున్నాయి, పైకి లేచిపోయాయి అన్నమాట. అంటే శరీరం అంత గగురుపాటుకు గురయ్యింది. వాడెప్పుడు పవిత్రమైనటువంటి ఇంట్లో పుట్టినవాడు తప్ప ఇటువంటి దృశ్యాలు చూడలేదు. ఆ కాలంలో ఇటువంటివి చూసే అవకాశం అరుదు. వీడు ఆ దృశ్యం చూడగానే మతి చలించిపోయింది. వాడికి శరీరం గగురుపాటుకు గురయ్యింది. చేతిలో ఉన్న దర్భలు వదిలేశాడు. కిందకి దర్భలు విదర్భ గడిపోయాయి. ఫలాలు విఫలాలు అయిపోయాయి. అన్నీ విడిచిపెట్టి అలాగే ఆ జుగుప్సాకర దృశ్యం చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఈ వేశ్యకి డబ్బిచ్చి ఆ విటుడు తన దారి తాను వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళిగానే అలాగే తాగిన మైకంతో కళ్ళు విప్పార్చి పడుకుని ఉన్న ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని, ఈ దృశ్యం నన్ను ఆకర్షించింది, వాడిలాగే నన్ను కూడా నువ్వు స్వీకరించు, నువ్వు లేకపోతే నేను ఉండలేను బాబో అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. అప్పుడు ఆమె అంది, నాకెవడైనా ఒకటి డబ్బు బాగా ఉందా అంటే బోలెడు డబ్బు ఉంది అన్నట్టు. వాడు డబ్బంతా నాకు ఇచ్చేస్తావా, ఇచ్చేస్తానన్నాడు. నీ పెళ్ళాన్ని వదిలేస్తావా, వదిలేస్తాను. మరి నువ్వు పరమ పవిత్ర విప్రవంశంలో పుట్టావు, యజ్ఞోపవేతం తీసి పక్కన పారేస్తావా అనగా, యజ్ఞము లేదు ఉపవేతము లేదు, తీసేశాను పారేశాను, వెంటనే తీసి అవతల పారేశాడు. నాతో పాటు ఫుల్లుగా కళ్ళు తాగుతావా అంటే వెంటనే గడగడ ఒక కొండ తీసుకు తాగేశాడు. ఇక అక్కడి నుంచి ఆ చెప్పిన మాటలల్లా విన్నాడు. అన్ని పదార్థాలు తిన్నాడు. ఇక తినది లేదన్నమాట వాడు. మరి కులాచార వర్తన మాటు చేసి
పరగు పిత్రార్థములు దాని పాలు చేసి
వంశాచారం విడిచి అవతల పారేశాడు.
పరగు పిత్రార్థములు దాని పాలు చేసి
కష్టపడి వాడు నాన్న సంపాదించినటువంటి సంపాదన ఉంది, ఆస్తి, తండ్రి గారు ఇచ్చిన ఆస్తి అంతా దాన్ని మొహాన కొట్టాడు. ఆ డబ్బంతా అయిపోతే దొంగతనాలు మొదలుపెట్టాడు, హత్యలు చేశాడు, గొలుసులు లాగాడు, పులుసులు లాగాడు, ఉంగరాలు లాగి పారేశాడు. అందున ముఖ్యంగా పారాయణ పొరుల చేతికి ఉంగరాలు ఉన్నాయంటే ఫింగర్లు కత్తిరించి మరి ఉంగరాలు పట్టుకుపోయేవాడు. వాడికి అంత విప్రద్వేషం పట్టుకుందట. విప్రుడు పాడైపోతే వాడికి వచ్చే ద్వేషం ఇంకెవడికి ఉండదన్నారు. పాడైతే బాగుపడితే ఎంత గొప్పగా ఉంటాడో, పాడైతే కూడా కర్మ అలాగే ఎందుకు వెళ్ళా పరాకాష్ఠ గడిపోయాడు వాడు. అంతటి మహాత్ముడి కర్మగారు ఇలా అయిపోయాడు. చెయ్యకూడని పనులన్నీ చేశాడు, తాగాడు, తందనాలాడాడు. పాపం భార్య, నేను చచ్చిపోతానంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, ఇది లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. తల్లిదండ్రులు కొట్టాడు, తిట్టాడు, విజృంభించి చేశాడు పాపాలు చేసి దాని వెంటపడ్డాడు. ఆస్తులన్నీ పోతే అడవిలో దానితో పాటు గుడిసెలో మకాం పెట్టాడు. చెప్పానుగా దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, దాన్ని పోషించాడు, 10 మంది బిడ్డల్ని కన్నాడు. చివరికి భ్రష్టుడై రోగాల పాలై చావడానికి సిద్ధమయ్యాడు. ఈ పాపాత్ముణ్ణి, ఈ నీచుణ్ణి, నికృష్టుణ్ణి, భ్రష్టుణ్ణి మేము ప్రాణాలు తీసి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి యమలోకానికి తీసుకుపోయి యముడి సన్నిధిలో నిలబెట్టి శిక్షలకు గురి చేద్దామనుకున్న సమయంలో తమరు వచ్చారు, వాడికి వాళ్ళు ప్రాణదానం చేశారు. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా ఈ దుర్మార్గుడి లక్షణం? వీడిని మేము తీసుకెళ్ళాలా, మీరు తీసుకెళ్ళాలా? మేము వచ్చింది సరైన అడ్రస్, మీది రాంగ్ అడ్రస్ అనగా వాళ్ళు మళ్ళీ నవ్వారు. ఓ యమకింకరులారా, మీరు చెప్పినవన్నీ నిజమే, నిజంగా వీడు మీతో రావలసిన వాడే, కానీ మీకు ధర్మము తెలుసు కానీ సూక్ష్మధర్మం తెలియదు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఈ పాపాత్ముడు యమలోకానికి రావలసిన వాడు ఏది కొంతసేపటి క్రితం వరకు, క్షణంలో వాడి జాతకం మారిపోయింది. వీడు మరణించే ముందు నారాయణ 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 అని 3 మార్లు పలికాడు. అంత్యకాలంలో భగవన్నామస్మరణం చేసిన వాడి దగ్గర పాపం ఉంది అన్నవాడికి పాపం చుట్టుకుంటుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామస్మరణం చేసేవాడికి ఇక పాపం లేదు. ఒకవేళ ఎవరన్నా తెలియక ఇన్ని పాపాలు చేశాడు, చివరిలో నారాయణ అన్నాడు, నిజంగా వీడికి పుణ్యం వస్తుందా అని అన్నాడా, వాడికి వస్తుంది ఈ పాపం. ఈ మధ్యన కొన్ని గడ్డి పరకలు అలాగే చెబుతున్నాయి, ఆ గడ్డి పరకలు ఈ పాపాత్ముల పాపాలన్నీ ఇవ్వబట్టుకుపోతాయి. కాబట్టి అసలు పాపాత్ముడైనా వాడు హరినామస్మరణం చేస్తే వాడి దగ్గర పాపం లేదు. అదే ధర్మ సూక్ష్మం అంటే. ఈ ధర్మ సూక్ష్మం మీకు తెలియక గొంతు చించుకుని మా దగ్గర మీరు కష్టపడి పురాణం చెప్పారు. మీరు అడగవచ్చు, అతడు కావాలని నామస్మరణం చేయలేదు, కేవలం తన కొడుకుని తలుచుకున్నాడు కదా అని. ఎలా అయినా పర్వాలేదు. యకసఖ్యమునకైనా ఇందిరారమణుని తలచిన ఎంతన తొలగిపోవు. వేళాకోళానికైనా సరే, ఎంత వేళాకోళానికైనా సరే, ఒక్కసారి లక్ష్మీవల్లభుణ్ణి నారాయణ లక్ష్మీనారాయణ అని పిలిస్తే వాడి పాపాలు పోతాయి. ఆ మధ్యన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దామోదరుడు. వాళ్ళ ఆవిడ్ని నేను దగ్గరికి పిలిచి, అమ్మ కాస్త మీ ఆయన పేరుతో పిలంటే, మా ఆయన పేరు పిలిస్తే పాపం కదా అండి, యామండి అంటానంది. చచ్చేటప్పుడు యామండి అంటే అప్పుడు ఆయన యముడు రండి అంటాడు, యామండి పోయి రండి అని పట్టుకుపోతాడు. అందుకని నా భర్తను అప్పుడప్పుడు ముచ్చటగా పిలవాలి. ఎవడు చెప్పాడో భర్తను పేరు పెట్టి పిలవకూడదని, ఉట్టి అబద్ధం అది, ఆ చెప్పిన వాడికి ఏమీ తెలియదు అని అర్థం. ఎక్కడన్నా ఒకసారి పురాణంలో చూపించండి, పూర్వం భర్తని పేరు పెట్టి పిలిచారు. కావాలంటే ద్రౌపది చూడండి, ఆనత వైరి ఓజయ మహాద్భుత విక్రమ ఓ జయంత దుర్మాన విఘూర్ణమాన రిపువర్ధన ఓ విజయాభిధాన, ఇలా భర్తల్ని పేరు పెట్టి పిలిచింది. సీతరాముణ్ణి రామా రామా అంది, రామా రామా అని ఏడ్చిందా లేకపోతే యావండి యావండి అని? అసలు యావండి అనేది తెలుగు పదం, వాళ్ళు సంస్కృతం నేర్చుకున్న రోజుల్లో యావండి అని పిలిచారా? సీత ఏమన్నా తెలుగు అమ్మాయా? ఆ రోజుల్లో అసలు ఈ తెలుగులో మాట్లాడారా? ఏడుపు కూడా సంస్కృతంలో ఉండేదనమాట. కాబట్టి ఆ రోజుల్లో యామండి అని ఎవరో పిలవలా, లేనిపోని పిచ్చి పిచ్చివన్నీ కల్పించి మన ప్రాణం తీసేస్తారనమాట, అన్నిటికీ భయమే. కాశీలో నివసించేవట్ట భాగవతంలో ప్రసాదం పెడితే తినకూడదట. ఏ పురాణంలో ఉందో ఒకసారి చూపించమనండి మీ అందరికీ, నేను ఇదే చెబుతున్నాను. ఫలానా పురాణంలో కాశీలో నివసిస్తున్నప్పుడు భాగవత పురాణం జరుగుతున్న ప్రసాదం తినకూడదని ఒక్కడు చూపించమనండి. లేనిపోనివన్నమాట. అసలు శివపురాణంలో లేదు, కాశీఖండంలో ఉండదు. ఎవడో తన స్వార్థం కోసం వాడు సృష్టించి ఇక్కడ పారేశాడు ఒక ముద్ద. ఇది దాటి బయటికి వెళ్ళకూడదట. ఏది అసీఘాట్కి వెళ్ళటం అనేసరి ఇప్పుడు చాలామంది దాంతో ఆ ముముక్షు భవన్కి వెళ్ళడానికి అడలన్నమాట. ఎంత భయంకరమైన లక్షణం ఇది. ఆ అసి నుంచి వరణ వరకు ఉన్న ఈ పంచక్రోశుల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే వాడికి ముక్తి వచ్చి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పంచక్రోశ యాత్రలో అవన్నీ తిరుగుతున్నాం. ఇలాంటి భాగవతాలు దొరుకుతుంటే పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణ ప్రసాదం పెడితే తినకుండా పెడితే ప్రసాదం తినని మహాపాపం వస్తుంది. సత్యనారాయణ వ్రతం జరిగితే ఆ ప్రసాదం తినకపోతే ప్రమాదం. అంతేగాని తినకూడదట. నువ్వే వండుగు తినని ఎవడో చెప్పలా. నియమములు పాటించన్నారు. అడ్డమైన గడ్డి తినద్దన్నారు. ఎక్కడ పెడితే అక్కడ పుణుకులు, కిందట ఏడాది నూనె, మాంధాతకాలం నాటి నూనెలో అదే కోడీలు వేస్తుంటే వాటిని పరిశీలి చేసుకుని తింటే రైల్లో ప్రమోషన్స్ వస్తాయి కనుక వద్దురా బాబు అన్నారు. అంతే తప్ప ఆహార నియమం పాటించమన్నారు తప్ప ప్రసాదం తినద్దన్నారట. దాంతో తినడం మానేశారు కొంతమంది. చూచారు తెలియక ఎన్ని అపచారాలు చేస్తున్నాం మనం. ఒక పరమ పవిత్రమైన భాగవత సప్తాహం జరుగుతుందా, ఒక యజ్ఞం జరుగుతుందా, ఆ యజ్ఞంలో భగవంతునికి నివేదన చేసిన ప్రసాదం తినకపోతే అది ఎంత ప్రమాదం. వ్రతం చేసుకున్నాక సత్యనారాయణ వ్రతం ఇక్కడికి వచ్చి అబ్బాయి ఎక్కడా తినకూడదట, మేమే వండుకు తినాలట అని ప్రసాదం తినడం మానేసింది ఒక ఆవిడ. దాంతో కాశీవాస ఫలితం పోయి వెళ్ళి రైల్లో తెచ్చిపోయింది ఇంటికి వెళ్ళేటప్పుడు. చివరికి రైల్లో పోనీ ఇంటికి వెళ్ళి తెచ్చినా కొంత నయ్యం. ఇవన్నీ సూక్ష్మధర్మాలు తెలుసుకోవాలి. ఏ వంకతో అయినా హరినామస్మరణం చెయ్యాలి మనం. భర్త పేరు చక్కగా హాయిగా నారాయణ అనుకోండి, వాళ్ళ ఆవిడ రోజు ఏమోయ్ గురువుగారు చెప్పారు రేపటి నుంచి నీ పేరు లక్ష్మీనారాయణ కదా, నారాయణ నారాయణ అని పిలిస్తే రేపు పొద్దున్న యమకింకరుల దగ్గరికి వెళ్లకుండా వైకుంఠానికి వెడతాం. మీ ఆయన పేరు లక్ష్మీ నరసింహం అనుకోండి, హాయిగా మిస్టర్ లక్ష్మీ నరసింహం అనుకోండా, ఏమండి లక్ష్మీ నరసింహం గారు అంటే తెలుగు కూడా చేర్చండి, ఏమండి చేర్చండి, లక్ష్మీ నరసింహం లక్ష్మీ నరసింహం అంటే రేపు పొద్దున్న ఎప్పుడొకప్పుడు నూరేళ్ళకైనా శరీరం విడిచిపెడతాం కదా, అప్పుడు నరకానికి వెళ్లకుండా లక్ష్మీ నరసింహస్వామి వచ్చి యమకింకరుల్ని పక్కకు తోలి మనల్ని రక్షిస్తాడు. మీ ఆయన పేరు వెంకటరమణమూర్తి అనుకోండి, చక్క వెంకటరమణమూర్తి వెంకటరమణమూర్తి అని పిలిస్తే ఆ వెంకటరమణమూర్తి కాపాడతాడు. అంతేకాని మీ ఆయన్ని ఏం బాబు యామండి అని మెల్లిగా పిలిస్తే అప్పుడు ఆ యామండీలు మిమ్మల్ని చివరిలో రక్షించలేవు. ఎముడి రోకలి దెబ్బలనేది రక్షించే శక్తి పట్టుకుండదు. హాయిగా మీ ఆయన్ని మంచి పేరుంటే, దిక్కుమాల పేరుంటే వద్దు. మళ్ళీ ఆ పేరు కనుక ఇంగ్లీష్ పేర్లు పెట్టుకున్నారు కొన్ని, ఈ మధ్యన జాతకాల పెచ్చి పెరిగింది. జ్యోతిష్ శాస్త్రం అద్భుత శాస్త్రం. ఆ శాస్త్రం తెలియకపోవటం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. టో టీ టీ టో డేడు డూడో అనే అక్షరాలతో పేరు పెట్టాలని అందులో ఉంటుందా, అది కాదు. అవి డూ డే డోడి అంటే ఆ డూ అనేది చెవిలో ఓం డూమ్ అని ఉచ్చరించి పేరెట్టమని. టో అనే అక్షరంతో పేరు పెట్టమంటే టోపీరాణి అని పేరెట్టాడు కూతురికి. నిజంగా జరిగింది, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. నేను చెబుతున్న మాట కాశీలో చెబుతున్న మాట. టో అనే అక్షరంతో పేరు ఎక్కడుంది సంస్కృతంలో చెప్పండి మీరు. సంస్కృతంలో జ్యోతిశాస్త్రం రాసిన వాళ్ళకి వాడికి తెలియదా టోపీరాణి అని పేరెట్టారు. అక్కడేదో టీ అని ఉంటుంది, టీతో పేరు దొరకదు కనుక ఆవిడకి టేకారాణి అని పేరెట్టాడు. టేకా నిన్న మొన్నటిది కర్మ. ఈ టేకా తాత్పర్యాలా కర్మ మనకేమన్నాను. టేకా రాణి టోపీ రాణి డూ అనే అక్షరంతో లేకపోతే ఇంకేదో పేరెట్టి డూడు బసవన్ అని పేరెడితే ఎలా కుదురుతుంది. డి అనే అక్షరంతో డీ రెడి 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 అని పాట ఎట్టేట్టు అక్కడ వాళ్ళ అమ్మాయికి. ఈ డి అక్షరం దొరక్క ఏం చేస్తాడు అది. ఇక అక్కడి నుంచి రోజు ఇంట్లోకి వచ్చి రెడి రెడి రి అండం. దాంతో రేపు పొద్దునేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు పిలిచి పిలిచి మీద నరకానికి పోతారు. అవి కేవలం ఉచ్చరించి చెవిలో ఆ అక్షరమును ఉచ్చరించి వేరే పేరు పెట్టాలి. రాముడికి పునర్వసులో పుడితే ఆ పునర్వసు నక్షత్రం అక్షరాలతో పేరెట్టారా, రామ అని పేరెట్టారా, శ్రీరామ అని పేరెట్టారా. శ్రీకృష్ణుడు రోహిణిలో పుడితే కృష్ణ అని పేరెట్టారా, ఇంకో పేరెట్టారా. యమధర్మరాజు గారి కొడుకు అంశతో పుట్టిన ధర్మరాజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, ఆయనకి ధర్మరాజుని యుధిష్ఠిరుడని పేరెట్టారు కానీ అందులో ఉన్నదాని ప్రకారం పేరెట్లా. అనురాధ నక్షత్రానికి నాని నూనెతో పేరెట్టాలి కాబట్టి అనురాధలో పుట్టిన వాడికి ఎవరికైనా ఆ పేరుతో పెట్టారా, పెట్టలేదు. నాని నూనె అని పెట్టలే, పద్మాకరం పేరెట్టారు లేకపోతే ఇంకో పేరెట్టారు. ఆ రోజుల్లో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఇవాడు మనం గొప్ప తెలివైన వాడు అన్నమాట. కొత్త పేర్లట ఆ నక్షత్రంతో ఈ అక్షరంతో పేరు పెట్టాలట అని కొత్త కొత్త విచిత్రమైన పేర్లు పెట్టుకుంటే చివరికి చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు పట్టుకుపోతారు మిమ్మల్ని. అవి ప్రమాదం. ఇవి దృష్టిలో పెట్టుకుని హాయిగా మంచి పేర్లు మీ పిల్లలకు పెట్టండి. హాయిగా విష్ణు సహస్రనామంలో పెట్టండి. శాశ్వత్ అని పేరెట్టండి. అప్పుడు రేపొద్దున మరణకాలంలో శాశ్వత్ 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 అని శరీరం విడిచిపెట్టేస్తారు. శాశ్వతంగా శాశ్వతుడైన వైకుంఠుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ధర్మశంసిత ధర్మశంసిత అని పిలిచామనుకోండి, అప్పుడు ధర్మమును నిలబెట్టే అమ్మవారి లోకానికి వెళ్ళిపోతాం. అంతేగాని ఇంట్లో కూర్చుని ఈ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకండి, పిలవకండి. భార్యలు భర్తల్ని, భర్తలు భార్యల్ని పిలవండి. అందరి ఎదురు కూడా పిలవడానికి అభ్యంతరం అయితే ఇంట్లో ఉన్నప్పుడన్నా కనీసం పిలవండి. కొంచెం నేను చెప్పినట్లో సభ ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోమని. ఇంత విని బడి పెట్టేయలేక నవ్వుకుని మర్చిపోతే మీకు ఏం ఉపయోగం లేదు. ఇందులో ఉన్న మంచిని ఆచరిస్తే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి. చక్కని పేరు పెట్టి దాన్ని కట్ చేసి దాన్ని ఏదో ముక్క చేసి చెత్తగా పిలవడం. సీత అని పేరెట్టి ఏ సీతు అంటే యమకింకరులు వచ్చి నీ ప్రాణం తీతు అంటాడు రేపొద్దున. ఇంకా కొంతమందికి మరీ దారుణం అన్నమాట. హాయిగా శుభ్రంగా ఒక ఆయనకి పేరు ఏమని పెట్టారు, ఏదో రమణ రామ అని పేరెట్టారట. ఇంట్లో నాని బుజ్జి బజ్జి అంటే యమకింకరులు నిన్ను వేయిస్తారు బజ్జి, మైసూరు బజ్జి అయిపోతారు. కట్ చేయకండి శుభ్రంగా, హాయిగా పేరు ఉండండి. సూర్యనారాయణ అని పేరు పెడితే సూర్యనారాయణ అనండి. కొంతనయం సూర్య అని పిలిస్తే సంస్కృతం సూర్య అంటే పండితుడు, అది కొంతనయం అనుకోండి. నాయన సూర్య బాబు అంటే కనీసం ఆ పండితుడైనా రక్షిస్తాడు. అంతేకాని ఉత్తి సూర్య కూడా తీసేసి బాబు బాబు అంటే ఈ లోకంలో నీకు ఉండదు జాబు, పైకి వెళ్ళాక యమకింకరు నీకు ఇస్తారు జవాబు, ఇక ఆ తర్వాత నీకు ఉండదు డాబు. ఇవి తెలుసుకుని పేర్లు కట్ చేయడం మానండి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.